ఆయన అదృష్టం బాగుంది కనుక ముందుగా కాంచీపురం చూశాడు, కామాక్షిని ఏకాంబరేశ్వరుణ్ణి చూశాడు, అక్కడి నుంచి బయలుదేరాడు, అయోధ్య నగరానికి వెళ్ళాడు, పరమ పవిత్రమైన సరయూ నదిలో హాయిగా స్నానం చేశాడు, అక్కడ దాన ధర్మాలు చేసుకున్నాడు. రామజన్మభూమి అంతా కళ్ళారా చూడ్డానికి అప్పుడు రామజన్మభూమి లేదు, ఎందుకంటే ఈయన కృతయుగం వాడు, రాముడు త్రేతాయుగం వాడు. ఎందుకు పురాణంలో ఎందుకని రామజన్మభూమి గురించి రాయలేదంటే నాకు ఒకళ్ళు అడిగారు ధర్మ సందేహాలు, అందుకని మొన్నే దూరదర్శన్లో అడిగారు. ఈయనదేమో కృతయుగం, రాముడు త్రేతాయుగం వాడు, అందుకే ఇక్కడ కేవలం అయోధ్యకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి స్నానం చేశారని మాత్రమే చెబుతారు. ఎందుకంటే ఈయనున్న కాలంలో ఇక్ష్వాకు మహారాజు ఉన్నట్ట, ఆయన దర్శనం మాత్రం చేసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు ఈయన, ఉజ్జయిని చేరాడు. లీల మహాకాళ మహాకాళ మహాకాళయను చుభక్తి జపించెన్. అక్కడికి వెళ్ళగానే మహాకాళ 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 అంటూ భక్తితో పెద్ద లింగం, మహాకాళేశ్వర లింగం, ఆ లింగాన్ని స్పృశించాడు, మహాకాళాన్ని స్మరిస్తూ స్పృశించాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు భక్తితో మహాకాళేశ్వరుణ్ణి స్మరిస్తారు. అక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది, ప్రతిరోజు సాయంకాలం పూట ఒక్క మనిషి గ్యారంటీగా అక్కడ వెళ్ళిపోతాడు. వాడెవడో కారణజన్ముడు, కేవలం శివుడికి ఉపయోగపడడానికి మరణిస్తాడు. ఆ చచ్చిపోయిన వాడిని కాళేశ్వరుడికి పక్కనే ఉన్న శ్మశానంలో, దగ్గరలో ఉన్న శ్మశానంలో దహనం చేస్తారు. ఆ దహనం చేయగా వచ్చిన వేడి వేడి భస్మం ఉంటుంది కదా, తాజా విభూతి, ఆ విభూతిని తెల్లవారుజామున రెండు రెండున్నరకు పట్టుకొస్తారు గుళ్ళోకి, దాన్ని వస్త్రగాళితం చేసి మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తారు. చితాభస్మా లేపుడవుతాడు ఆయన, కాష్టంలో ఉన్న బూడిదతో అభిషేకం పొందుతాడు. అసలు ఆ దృశ్యం చూస్తే శరీరం ఏదో తెలియని గగుర్పాటుకు గురవుతుందన్నమాట. నేను చాలాసార్లు అక్కడ ఈ తపస్సుకు పోయినప్పుడు చూసేవాడిని ఆ దృశ్యం. అప్పుడు చూసినప్పుడు అమ్మాయ్యా వాడెవడో ఎంత అదృష్టవంతుడురా, వాడికి వల్లే నా శరీరంలో ఉన్న భస్మం ఆ మహాత్ముడికి మహాకాళేశ్వరుడికి అభిషేకానికి ఉపయోగపడితే ఎంత బాగుండనుకునేవాడు అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళు చచ్చిపోతామని భయపడకండి, అంతకంటే అదృష్టం ఏంటండి, మన శరీరం ఉజ్జయినిలో విడిచిపెడితే మన శరీరాన్ని దహనం చేసి ఆ విభూతిని పట్టుకొచ్చి ఈశ్వరుని మీద చల్లుతూ ఉంటే ఇక ఈ శరీరానికి వేరే ఏం కావాలి. ఈ దరిద్రపు శరీరం ఎప్పుడొకప్పుడు విడిచిపెట్టక తప్పదు. నువ్వు ఎంత పోషించినా, దీనికి ఎన్ని రంగులు బట్టలు వేసినా, ఎన్ని మేకప్పులు వేసినా, ఎన్ని పేకప్పులు వేసినా, ఎన్ని రకాల తిండి పెట్టినా పెట్టకపోయినా, చివరికి ఏదో ఓనాడు ఈ శరీరం కట్టెల్లో కాలి బూడిదైపోతుంది. అప్పుడు ఆ బూడిద పరమేశ్వరుడి శిరస్సు మీద పడితే ఇక పునర్జన్మ ఉంటుందా? ఆ యోగం ఎంతోమందికి కానీ రాదు. కొంతమంది ఎందుకో తీర్థయాత్రలు అంటే భయపడిపోతారనమాట, ఏమో జ్వరం వస్తుందేమో, తిండి పడదేమో, స్నానం పడదేమో, ఇంట్లో కూర్చుంటే ఏసీ రూములో హాయిగా వేళ కూర్చుంటూ దరిద్రపు సీరియల్స్ చూసుకుంటూ అత్తవా పెంట మీద చెత్తవా నెత్తి మీద మొత్తవా ఆకాశానికి ఎత్తవా ఈ డైలాగులు వింటూ అలా చచ్చిపోదామని కోరుకుంటారు. దానివల్ల ఏమిటి లాభం చెప్పండి? ఎప్పుడైనా చస్తాం, నిజంగా పోయే కాలం వస్తే ఎక్కడున్నా పోతాం. అదేదో ఇలాంటి కాశీ వంటి దివ్యక్షేత్రాలకు వచ్చిపోతే ఇంక ఎంత అదృష్టవంతులు అవుతామండి మనం. విజయలక్ష్మి గారిని ఒక ఆవిడ ఉన్నారు, విజయలక్ష్మి గారి ఏకైక భర్త మహాదేవ్ గారు, ఆయన భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ మకాం పెట్టారు. నిజంగా ఆయన ఎంత అదృష్టవంతుడు, ఇక్కడే పోయాడండి, వెంటనే ఇక్కడ దహనం చేసేశారు. ఎంతోమంది ఇక్కడ శరీరం విడిచిపెట్టాలనుకుంటారు, మంధని నుంచి వచ్చి విజయ లక్ష్మి గారును, ఆ భర్త గారి పేరు మహాదేవ్ గారు అని ఇప్పుడే తెలిసింది కాబట్టి మర్చిపోతున్నాను నేను. ఆయన ఎప్పుడు దండం పెడతాడు కానీ ఆవిడ పేరే గుర్తు, ఆయన పేరు గుర్తుండదు. ఒక అదృష్టం ఉండోయ్, భార్య పేరు మీదుగా ప్రసిద్ధి పొందితే గొప్ప. అమ్మవారిని భవానీ అన్నారు, అంటే భవుడి భార్య, శివుడి భార్య అన్నారు, అంటే శివుడి పేరు మీదుగా ఆవిడ ప్రసిద్ధికి ఎక్కింది. ఒక్కొక్కప్పుడు ఏమంటాం, పార్వతీపతి అంటాం, అంటే పార్వతి పేరు మీదుగా ఆయన ప్రసిద్ధికి ఎక్కుతాడు. కాబట్టి మీ భార్య పేరు మీదుగా మీరు ప్రసిద్ధికి ఎక్కారంటే మీరు మహర్జాతకులు అన్నమాట. నాకు చాలా కాలం పి సుశీల భర్త అనేవాళ్ళం, అంతేగాని సుశీల గారి భర్త పేరు ఎవడికి తెలుసు మరి, సుశీల అంటే అందరికీ తెలుస్తుంది. అలాగే ఘంటసాల గారి భార్య అంటాం. మహానుభావులను వాళ్ళందరినీ నేను చూడగలిగాను కనుక, వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నన్ను ఒక గురుభావంతో చూసేవారు కనుక చెబుతున్నాను ఈ మాటలు అన్నమాట. సరే ఇదంతా పక్కన పెట్టగలిగితే, శరీరం అక్కడ విడిచిపెట్టినటువంటి వాడు కాలి బూడిదై మహాకాళేశ్వరుడికి విభూతి అయిపోతున్నాడు, అభిషేకానికి ఉపయోగపడతాడు. ఆ భస్మం అలా పైన ముద్ద కింద అతుకుతారు. ఆ తెల్లవారుజామున జరిగేటటువంటి శివాభిషేకం, రుద్రాభిషేకం, భస్మాభిషేకం రెండు కళ్ళతో చూడవలసింది. అక్కడ మరొక అదృష్టం ఉన్నది, తేళ్ళు జర్రులు కూడా నల్లులు కూడా కాళా కాళా అంటాయి. మీరు ఎప్పుడు అక్కడ బల్లి కిచకిచలాడుతుంది, బల్లులు గోడ మీద అప్పుడప్పుడు అరుస్తాయి వినండి, ఆ శబ్దం కాళా కాళా అని పిలిచినట్టుగా ఉంటుంది. నేను అక్కడ కొంతకాలం ఉండి ఇవన్నీ చూశాను. చాలా గొప్ప గొప్ప సాధనలు చేయటం వల్ల ఆ రోజులు ఇవన్నీ తెలిసాయి. అక్కడ కొంతకాలం ఉన్నాడు ఆయన. ఉజ్జయిని మహాకాళిని చూశాడు, మహాకాళేశ్వరుణ్ణి చూశాడు, అక్కడి నుంచి బయలుదేరాడు. ఇదిగో పరమ పవిత్రమైన ప్రయాగ క్షేత్రానికి వచ్చాడు. యాగము అనగా యజ్ఞగుండమును ఏర్పాటు చేసి దేవతలకి మంత్రపూర్వకముగా హవిస్సునిచ్చేటటువంటి కార్యక్రమం. ప్రకృష్టము అయిన యాగము జరిగింది గనక ప్రయాగము అన్నారు. దాన్ని ఉత్తి ప్రయాగం అనకూడదు, తత్సమంలో ప్రయాగము అన్నారు. ప్రా అంటే ప్రకృష్టం లేక గొప్ప. యాగము జరిగిన స్థలం. బ్రహ్మదేవుడు పూర్ణం వర్ష సహస్రంతో పూర్తిగా 1000 సంవత్సరములు యజ్ఞం చేశాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఓ సప్తాహం చేయాలంటే మనకి తలప్రాణం తోకొస్తోంది, తోకలేదు కనుక కాళ్ళకొస్తోంది, అతలకొతలం అయిపోతున్నాం మనం. అటువంటిది ఆ రోజుల్లో బ్రహ్మదేవుడు మహానుభావుడు పూర్తిగా 1000 సంవత్సరముల కాలం కఠోర దీక్షతో యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం పూర్తయ్యాక వచ్చిన పండితులందరికీ 2 చేతులతోటి బంగారం అలా దానం చేశాట ఆయన. ఆ బంగారం పుచ్చుకున్న వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళలేక కొంత పట్టుకెళ్ళి మిగతా అక్కడ వదిలేసిపోయారట. ఆ బంగారం అంతా అక్కడ గంగలో ప్రయాగలో కలిసిపోయిందని మనకి బ్రహ్మపురాణంలో రాశారు. అంత గొప్ప క్షేత్రం ప్రయాగం అంటే. ఒక పక్క నుంచి గంగానది తెలుపు ఎరుపు రంగుల్లో ప్రవహిస్తుంది, మరో పక్కన కాళింది నది యమునా నది నల్లగా ప్రవహిస్తుంది. ఈ తెలుపు నలుపు కలిస్తే ఎంత బాగుంటుందో అన్నమాట. తెల్లని మొగుడు నల్లని భార్య పక్కన కూర్చుంటే ఎలా ఉంటారో, మొత్తం మీద దంపతులు ఇద్దరూ అలా అటు ఒక రంగు ఇటో రంగు కూర్చున్నట్టుగా ఆ రంగులు చూడడానికి ముచ్చటగా ఉండి అవి కలిసిపోయి మళ్ళీ కాశీ వస్తాయన్నమాట. ప్రయాగలో ఈయన కొంతకాలం ఉన్నాడు. ప్రయాగలో కొంతకాలం ఉన్నాక మళ్ళీ కాశీ వచ్చాడు. ఎటువంటిది కాశీక్షేత్రం అంటే, దీని గురించి వర్ణించని పురాణం ఉన్నదా, వర్ణించని శాస్త్రం ఉన్నదా? ఒకనాడు తీర్థోపయోగిగా నిశటుండు ఔదలధరియుచునభ్రగంగా. ఆ పొద్దు పొయ్యిరాజనట్టి నిర్పేదయు భోగించు ఐశ్వర్యములెనిమిదియు పుష్కరాక్షుల చెంత పోని వర్షవరుండు దేహార్థమునదాల్చు తీయబోడి ఆయుధ ప్రభగాల్చి అలుగు భీరువును వాడి ముమ్మోముల వేడి అలుగు మలిన వర్తనుడును సుధాలలితమూర్తి మించి వర్తిల్చు మతిలేని మేదకుండు మౌనివర్యుల చదివించు మర్రి నీడ పంచముఖు వీట మేనోసరించనేని.
తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో మొట్టమొదట రాసిన పద్యం ఇదనమాట. అసలు పాండురంగ మహాత్మ్యం రాశాడు ఆయన, కానీ కాశీ మహిమతో ఆ కావ్యం ప్రారంభమవుతుంది. ఒకడున్నాడు, ఎప్పుడూ తీర్థయాత్రలకు వెళ్ళి గంగలో స్నానం చేయలేదు. గంగలో స్నానం చేయంటే బాబోయ్ నాకు ఒళ్ళు పడదండి, రంపు వస్తుందండి బాబోయ్ అని జీవితంలో ఎప్పుడూ గంగా స్నానం చేయలేదట. ఇలా ఒక్కనాడు కూడా గంగా స్నానము చెయ్యని ఒకనొక దౌర్భాగ్యుడు ఏ పూర్వజన్మ సుకృతం వల్ల కాశీ వచ్చాడు. కాశీలో రావడంతో చచ్చిపోయాడు. వీడి చావడంతో వాడి నెత్తి మీద వచ్చి కూర్చుందిట గంగ. అంటే అర్థమేమిటి, వాడు శివుడిలో కలిసిపోయాడు. కాశీలో మరణించగానే శివుడిలో కలిసిపోయాడు. ఒక్కనాడు గంగా స్నానం చేయకపోయినా ఇప్పుడు గంగే శిరస్సులో ధరించాడు. జటాజోటంలో గంగని ధరించే ఈశ్వరుడిలో కలిసిపోయే భాగ్యం కాశీ మరణం వల్ల వాడికి వచ్చిందిట. ఇంకొకడు ఉన్నాడు, వాడికి స్త్రీ అంటే భయం, ఆడవాళ్ళు కనపడితే పారిపోతాడు. ఎవరన్నా రైలు ఎక్కారంటే అలా చప్పట్లు పట్టి పదేసి పాతికి లాక్కుపోతారు వాళ్ళు. వాళ్ళని ఏమంటారు, పుష్కరాక్షుల చెంతబు అని వర్షవరుడు అని ఒక అందమైన ప్రయోగం వేశాడు. వర్షవరుడు అంటే నపుంసకుడు, ఆడా మగ కాని వ్యక్తిని వర్ష అంటారు, అంటే వరుషుడు. వర్షవరుడు అండంలో ఇంకా ఈ వీళ్లల్లో కూడా వీడికంటే గొప్పవాడు లేడు.
నపుంసకులకు కూడా నాయకుడు అనమాట వాడు. పరాకాష్ఠకెళ్ళిన నపుంసకుడు, నపుంసకుల్లో కూడా కొంత కొంత ఆడలక్షణం మగలక్షణం ఉంటుంది. వీడు మరీ బొత్తిగా నపుంసకుడు అనమాట. అలాంటి ఒకనొక నపుంసకుడు ఏదో కారణం చేత కాశీ వచ్చాడు. ఇక్కడికి రాగానే శరీరం విడిచిపెట్టాడు. వాడు చచ్చిపోగానే ఆడదంటే భయపడి ఆమడ దూరం పరిగెత్తే వాడు సగం శరీరంలో స్త్రీని ధరించాట. అంటే ఏమిటి, అర్ధనారీశ్వరుడు అయిపోయాడు వాడు. అంతటి నపుంసకుడు కూడా ఇక్కడ చస్తే సాక్షాత్తు అర్ధనారీశ్వరుడిలో కలిసిపోయాడు. మరొకడున్నాడు, ఇంట్లో ఎప్పుడూ పొయ్యి వెలిగించలేదట. పొయ్యి వెలిగించిన వాడు ఎవడై ఉంటాడు మీరు ఆలోచించండి. భిక్షాందేహి అనే యాచకుడు జీవితంలో పొయ్యి వెలిగించడు, లేదా ఎప్పుడు కర్రీ పాయింట్ ఉండగా వర్రి ఎందుకు అనుకున్నవాడైనా వెలిగించడు. ఈ మధ్యలో అవి వచ్చేగా కనీసం కర్రీ పాయింట్ వాడి ఇంట్లో అన్నమైనా వండుకుంటాడులేండి. అన్నం వండుకుని ఆ కూరగాయలు తెచ్చుకుని ఏది 10 ఏళ్ల క్రితం వండినటువంటి కూరలు ఆ నూనె మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్నే వేడి చేసి మీకు అంటగడుతూ ఉంటే అబ్బో అబ్బో అని రుచిగా ఉందని తిని ఆ తర్వాత జబ్బో జబ్బో అంటారు. ముందు తిన్నప్పుడు అబ్బో అబ్బో అంటారు, ఆ తర్వాత జబ్బో జబ్బో అంటారు, ఆ తర్వాత డాక్టర్లు డబ్బో డబ్బో అంటారు. ఆ దెబ్బతో వీడు దెబ్బో దెబ్బో అయిపోతాడు. కాబట్టి ఏమిటి దరిద్రం కొనుక్కోవడం? కాబట్టి ఇంట్లో అన్నం వండుకోండి, కనీసం పొయ్యి అనేది ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకుని వేళకి ఇంత కూర వండుకొని ఇంత అన్నం వండుకొని తింటే హాయిగా ఆరోగ్యంగా నాలా ఉంటారు. చూడండి, నన్ను చూస్తే ఎప్పుడు చూసినా పాతికాళ్ళ కుర్రాళ్ళు ఎలా కనపడుతున్నాను అన్న యవ్వన రహస్యం ఏమి అన, సొంత పాకం, ఇంట్లో భోజనం. ఒంట్లో బాగుండాలంటే ఇంట్లో భోజనం తినాలి, లేకపోతే ఏమవుతుందనమాట, ఇలా కంట్లో నీళ్ళు వస్తాయి, ఒంట్లో జబ్బులు వస్తాయి. ఇంతకీ చెప్పొచ్చేది అంటే ఒక ముష్టివాడు ఉన్నాడు, వాడి జీవితంలో ఎప్పుడు ఒక్కనాడు కూడా వంట చేసుకోలేదు పాపం. వాడు అంత కటిక దరిద్రుడు, యాచనతో బతికాడు. వాడు అనుకోకుండా కాశీ వచ్చాడు, ఇక్కడ మరణించాడు. ఇక ఆ రోజు నుంచి అష్టైశ్వర్యాలు అనుభవించడం మొదలెట్టాట. భోగించు ఐశ్వర్యములు 8 ఐశ్వర్యాలు అనుభవించాడు. అంటే అర్థం ఏంటి, అష్టైశ్వర్యాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఒక్క విశ్వేశ్వరుడి దగ్గరే ఉంటాయి. వాడు కూడా ఇక్కడ చచ్చిపోగానే ముష్టివాడు కూడా అష్టమూర్తిలో కలిసిపోయాడు. వాడికి ఎంత యోగం వచ్చిందో చూసారా. ఇంకొకడున్నాడు, వాడికి ఆయుధం అంటే భయం, కత్తి కనబడితే పరిగెడతాడు. ఆఖరికి చాకన్నా భయమే వాడికి. ఇలా ఆయుధం అంటే భయపడే ఒక పిరికివాడు ఉన్నట్ట. ఈ పిరికివాడు ఇక్కడికి వచ్చి మరణించాడు. వెంటనే వాడి చేతిలో త్రిశూలం ధరించేటండో, చచ్చి చావగానే త్రిశూలం వచ్చేది వాడి చేతిలోకి. త్రిశూలం ఎవరి చేతికి వస్తుంది? శివుడి చేతికి. అంటే ఇక్కడ మరణించగానే ఎంత పిరికాడు కూడా శివుడిలో కలిసిపోయి త్రిశూలం ధరించగలిగాడు. ఇంకొకడున్నాడు, ఎప్పుడు మురికి గుడ్డలే కట్టుకుంటాడు. వాడి జీవితంలో మంచి బట్ట కట్టడం. ఒకవేళ మీరు పంచి చేతికి ఇచ్చిన పంచి బీరువాలో దాచి మళ్ళీ కుళ్ళుగుడ్డ కొల్లాయి గుడ్డే కట్టుకుంటాడు, పైన ఒక కండువ వేసుకోడు. దిక్కుమాలిన ఈ అలుకుగుడ్డని ఉంటుంది చూసారా, పూర్వం అలికేందుకోసం పేడతో గుడ్డని ముంచేవారు. అలాంటి పేడగుడ్డలే పేడగుడ్డలే కట్టుకు తిరుగుతారు కొంతమంది. వాడి జన్మది ఏం చేస్తాం కర్మ, ఎన్ని మంచి బట్టలు ఉన్నా వాడు ఎప్పుడు ఆ పిచ్చి గుడ్డలే కట్టుకుంటాడట. ఎవరన్నా కొత్త ప్యాంటు షర్టు కొత్త పంచి లాల్చి ఇచ్చినా, ఆ ఎందుకండి ఈ లాల్చి, రేపో మాపో బాల్చిది అనే దానికి, కాబట్టి బీరువాలో దాచుకుందాం అని బీరువాలో దాచుకుని మళ్ళీ కుళ్ళు గుడ్డే కడతాడు. అలాంటి వాళ్ళు నేను చూశాను. నేను బతిమాలి బతిమాలి వారానికి ఓ పంచి ఇచ్చేవాడిని, కట్టుకోరా కొత్త పంచి నీ సొమ్మ్యం పోయిందంటే నేను ఇస్తున్నాను కదా అంటే, అయ్యి బాబా ఈ పంచి కట్టుకుంటే నా ప్రాణం గెజగెజలాడిపోతుందండి అని బీరువాలో దాచేవాడు. ఆ బీరువాలో అలాగే పంచులు ఉండేవి, వీడు మాత్రం ఆ చిరిగిపోయిన కుళ్ళిపోయిన సువాసన వస్తున్న గుడ్డే కట్టుకునేవాడు. చివరికి ఒక రోజున బీరువాలో ఉన్న పంచులన్నీ అవేవో చిన్న చిన్న చెమ్మట్లు అవి కొట్టి సర్వనాశనం అయిపోయాయి. పంచులన్నీ కట్టుకోకపోతే ఏమవుతాయి, కొంతకాలానికి పాడైపోయాయి. ఇలాంటి వాళ్ళని మలినవర్తనులు అంటారు. ఒక మలినవర్తుడు ఇక్కడికి వచ్చి చచ్చిపోయాట. ఈ కుళ్ళు గుడ్డలతో స్నానం చేయకుండా చెమట కంపుతో నోటి దుర్వాసనతో ఉండే పుణ్యాత్ముడు కాశీలో మరణించగానే ఏకంగా చంద్రుడి కంటే మించిపోయిన దివ్యకాంతితో తెల్లని కాంతితో చంద్రుణ్ణి శిరస్సు మీద పెట్టుకుని ధగ ధగ వెలిగిపోవడం మొదలెట్టాట. అంటే వాడు కూడా శివుడిలో కలిసిపోయాడు. శివుడు తెల్లగా ఉంటాడు, వాడు అంత తెల్లగా అయిపోయాడు. శివుడిలా మహాసుందరుడైపోయాడు, నెత్తి మీద చంద్రరేఖని పెట్టుకుని ప్రకాశించాడు. ఇంకా ఆఖరిని ఇంకోడు ఉన్నట్ట, వాడిని మేధకుడు అంటారు. ఒత్త కూడా సుమండి, మేధకః అంటే బొర్రలేనివాడు అని అర్థం, చదువు రానివాడు. మేధ అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దమునకేమో తెలివి అని అర్థం. అదే ఆ మేధా శబ్దంలో ఉన్న ఒత్తు తీసి మేధస్ అంటే బుర్ర లేకపోవటం, లేక మెదడులో ఉన్న మాంసం గుజ్జు అని అర్థం అనమాట. అందుకే వాడికి మేధస్సు ఉంది అంటే అది బండభూతు, మేధా ఉన్నది అనాలి. లేదా మేధస్సు అనే శబ్దంలోకి ఈ మాంసం ముద్దన్నమాట. ఇంతకీ మేధకుడు అంటే ఇందులో మాంసం ఉంది, అందులో తెలివితేటలు లేవు. ఒక 50 సార్లు రెండ్రెళ్ళు నాలుగు అని చెప్పించి 51వ సారి 2 2స్ ఎంత అంటే 2 2స్ అండి, 2 2స్ ఎంత అంటే అట్టపక్క అండి. అంతటి జ్ఞాపక శక్తి కలిగిన పుణ్యాత్ముల్ని మతిలేని మేధకులు అంటారు. మతిలేని మేధకుండు మౌనివర్యుల చదివించు మర్రి నీడ, అలాంటి వాడొకడు కాశీలో మరణించాడు. మరణించగానే వాడు ఏమయ్యట్ట, ఓ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. మంచి అందమైన కుర్రాడుగా మారిపోయాడు. మునీశ్వరుల్ని ఎదురుగుండా కూర్చోబెట్టి వాళ్ళకు కూడా పాఠం చెప్పడం మొదలెట్టాట. మునీశ్వరులకు మర్రి చెట్టు నీడన పాఠం చెప్పే పుణ్యాత్ముడు ఎవరు? మేధా దక్షిణామూర్తి. అంటే ఎంత పనికిమాలినవాడు, చదువురాని చవట జ్ఞాపక శక్తి లేనివాడు కాశీలో మరణిస్తే ఏకంగా మేధా దక్షిణామూర్తి అయిపోయాడు వాడు. అది కాశీ మహిమ. పంచముఖు వీట మే నోసరించనేని. కాశీ విశ్వేశ్వరుడి యొక్క పట్టణంలో శరీరం విడిచిపెట్టిన వాడు ఇలాంటి దౌర్భాగ్యుడు కూడా అంత గొప్పవాడైపోయి శివుడిలో కలిసిపోతాడు. అందువల్ల జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలన్నారు. అటువంటి పుణ్యాల రాశి వారణాసికి శివశర్మ గారు వచ్చారు. ఇక్కడ మాత్రం చాలా రోజులు ఉండిపోయాడు. కాశీఖండంలో ఒక నియమం చెప్పారు, ఇక్కడికి వచ్చినవాడు మొట్టమొదటగా విఘ్నేశ్వర దర్శనం చేయాలి. డుంటి విఘ్నేశ్వరుడు లేక చింతామణి గణపతి. ఇదిగో చూసారా, చింతామణి గణపతిని ఇక్కడే ఇచ్చారు మన అర్చక స్వామి వారు ఇక్కడ కూర్చుని. ఆయన పేరు చింతామణి గణపతి. చింతామణి లోకసుఖం, నువ్వు ఏ కోరిక కోరినా ఆ కోరిక తక్షణం ఇస్తుంది కనుక దానికి చింతామణి అని పేరు. చింత అంటే కోరిక, ఆ కోరికని తీర్చే మణిహి చింతామణి. చింతామణి అని ఒక మణి ఉన్నది, అది స్వర్గలోకంలో ఉంటుంది. పాలసముద్రం చిలికితే ఆ చిలికినప్పుడు అందులోంచి పుట్టింది. అలా పుట్టినటువంటి ఆ మణిని దేవతలు తమ స్వర్గంలో పెట్టుకున్నారు. ఆ మణి దగ్గరికి వెళ్ళి మీరు ఈ గదిలో ఉండలేకపోతున్నాం ఏసీ తెప్పించంటే వెంటనే ఏసీ ఇచ్చేస్తుంది. మైకు బాగుండాలంటే మైకు బాగుండేలా చేస్తుంది. మేము మధ్యాహ్నం 12:30 ఆకలితో ఉన్నాం, మాకు మంచి గారెలు బూరెలు మినపట్లు సున్నుండలు కావాలంటే ఇచ్చేస్తుంది. అది ఇదేని కాదు, మీరు ఏం అడిగితే అది ఇస్తుంది. ఆ చింతామణి లౌకికములే ఇస్తుంది, ముక్తి ఇవ్వదు. కానీ ఈ చింతామణి గణపతి ఇటు లౌకికంతో పాటు ముక్తి కూడా ఇస్తాడు, కాశీలో ఉండే యోగ్యత ఇస్తాడు. అందుకని కాశీఖండంలో అయితే చింతామణి గణపతి లేదా డుంటి విఘ్నేశ్వరుడు. డుంటి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇలా నెత్తి మీద మొట్టికాయలు వేసుకుని నమస్కారం చెయ్యాలి. మొట్టమొదటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు గంగా దర్శనం తర్వాత వినాయక దర్శనమే చెయ్యాలి. అలా వినాయక దర్శనం చేయకుండా ఇక ఏ దేవతా దర్శనం చేసినా వాడికి ఏవో విఘ్నాలు వస్తాయి. చూడండి, వ్యాసుడు చెప్పిన వాటినే చెబుతున్నాను. కాబట్టి తప్పక దర్శనం చెయ్యాలి. అనంతరం ముందు అమ్మని చూడాలి. మళ్ళీ అయ్యవారిని డైరెక్ట్గా చూడకూడదట, అన్నపూర్ణ దర్శనమే చెయ్యాలి. అన్నపూర్ణ దర్శనం చుట్టూ ప్రదక్షిణ చేసి మరీ చెయ్యాలి. ఆ లోపల కుబేరేశ్వరుడు, సూర్యభగవానుడు ఉంటాడు, యంత్రేశ్వరుడు ఉంటాడు, వాళ్ళందరినీ చూడాలి. సత్యనారాయణ వ్రతం మొట్టమొదట జరిగింది కాశీలో సుమా. నైమిశారణ్యం అనుకుంటారు చాలామంది, పొరపాటు సుమా. మీకు సత్యనారాయణ వ్రతకల్పంలో కాశీలో ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో దర్శనమిచ్చాడు విష్ణు అని ఉంటుంది. ఆ వ్రతం జరిగిన స్థలం కూడా అన్నపూర్ణ సమక్షం దగ్గరలోనే జరిగిందట. అందుకనే అన్నపూర్ణాలయానికి ఎదురుగుండా సత్యనారాయణ స్వామి వారి యొక్క గుడి కూడా కనపడుతుంది మనకి. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పక నారాయణ దర్శనం చెయ్యాలి, సత్యనారాయణ దర్శనం చెయ్యాలి. కాబట్టి ఆ దర్శనము చెయ్యాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ శనైశ్చరుడు ఉన్నాడు, ఆయనకి తప్పక నమస్కరించాలి. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఇవాడ శనివారం కూడాను, మీ అదృష్టం బాగుండి శనైశ్చరుడు కూడా మీ వెంట ఉన్నాడు, ఆయనకి నమస్కారం చేసి ఒక్క దీపం వెలిగించండి. జీవితంలో బోరెడన్ని ఖర్చులు పెడుతున్నాం, ఓ దీపారాధన వెలిగించడం పెద్ద కష్టమే ఉంది. సినిమాకి కావాలంటే 1000 రూపాయలు ఖర్చు పెడతామా, పకోడీకి కావాలంటే 500 ఖర్చు పెడుతున్నామా, చాట్ భండార్ దగ్గరికి వెడితే వాడు చీట్ చేసినప్పటికీ కూడా వాడి కోసం పేటీఎంలోంచి బోరెడు ఖర్చు పెడుతున్నామా, ఇలా మనకి ఇష్టమైతే కష్టం ఉండదు పొమ్మన్నారు. అన్నిటికీ ఖర్చులు పెడతాం, దీపారాధన దగ్గరకు వచ్చేసరికి లేక పురోహితుడికి దక్షిణ ఇచ్చేటప్పుడు లోభిస్తారు వీళ్ళు, ఇక మిగిలింది వీళ్ళే. కాబట్టి వాటికి కూడా కాస్త ఖర్చు పెట్టాలి. అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చెయ్యాలి. ప్రపంచ ప్రళయకాలంలో కూడా మనల్ని అనుగ్రహించే మహాపవిత్ర పట్టణమైన వారణాసికి అధిపతి ఆయన ఒక్కడే. ఇక్కడ ఎన్ని లింగాలైనా ఉండవచ్చు కాక చిట్ట చివరికి అవన్నీ విశ్వేశ్వరుల్లోనే కలుపుతాయి. అటువంటి విశ్వపతికి వారణాసి వల్లభునికి నమస్కరించాలి. ఆ తరువాత ఏం చేయాలి, అక్కడ వ్యాసపీఠం ఉన్నది జ్ఞానవాపిని, ఆ జ్ఞానవాపిలో తీర్థం తీసుకోవాలి, ఆ వ్యాసపీఠానికి నమస్కరించాలి. వేదవ్యాసుడు అక్కడ కూర్చుని ఎన్నో పురాణాలు చెప్పాడు, అష్టాదశ పురాణాన్ని సకృత్వ భగవాన్ మునిహి, 18 పురాణములు, మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మస్కాంద పురాణములని 18 పురాణములు అక్కడ కూర్చుని చెప్పాడు ఆయన విశ్వేశ్వరుడి సన్నిధానంలో. 18 ఉప పురాణాలు చెప్పాడు, మహాభారతం చెప్పాడు. కాబట్టి అది దర్శనం చేసుకోవాలి. అసలు ఆలయం ఒకప్పుడు నందీశ్వరుడికి ఎదురుగా ఉండేది, అక్కడ ఔరంగజేబు ధర్మమానని మసీదు వచ్చింది కాబట్టి ఆ పెద్ద నందీశ్వరుడికి ఒక దండం పెట్టాలి. ఆపై విశాలాక్షిని చూడాలి. విశాలాక్షి ఆలయం దగ్గరే ధర్మేశ్వరుడనే పేరుతో యమధర్మరాజు గారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఉన్నది. ధర్మదేవుడు ధర్మేశ్వరుడని పిలుస్తాం. దగ్గరే ఉంటుంది విశాలాక్షి ఆలయం పక్కన. ధర్మేశ్వరుడు అంటే యమధర్మరాజ ప్రతిష్ఠిత లింగం. అవన్నీ మనకి ఈ 7 రోజుల్లో వస్తాయి. యోధర్మరాజ రచితాం లలిత ప్రబంధాం. ధర్మరాజు గారు 108 నామాలు రాశాడు. ఆ 108 నామాలు యమధర్మరాజ కృత శివ కేశవ అష్టోత్తర శతనామాలు, యమధర్మరాజ కృత స్తుతి. ఈ 108 నామాలు చదివితే, ఎక్కడ చదివినా పుణ్యం అంట, అక్కడ చదివితే ఇంక చెప్పక్కర్లేదు కదా. యముడు రచించిన స్థలం, యముడు లింగ ప్రతిష్ఠ చేసిన స్థలంలో ఇవి చదివితే అటువంటి వాడు స్తనరసన్న పిబేత్స మాతుహు, తల్లి పాలు తాగడన్నారు. అంటే అర్థమేమిటి, మళ్ళీ జన్మ ఉండదని సుమా, ఓహో తల్లి పాలు తాగడా, అయితే ఆవు పాలు తాగుతాడా అనుకోండి. ఆవు పాలు గేది పాలు అని కదా అక్కడ. ఇప్పుడు ఈ వయసులోకి తల్లిపాలు తల్లి ఇవ్వదు, ఇద్దామన్నా ఆవిడ ఉండకపోవచ్చు, మనం తాగలేము. అక్కడ అంతరార్థం ఏంటంటే పునర్జన్మ న విద్యతే అని అర్థం. అంత గొప్ప నామాలండి అవి, చదవండి. కాశీలో ఉన్నంతకాలం అవి చదవాలి. రోజు అవి చదివితే ఎంతో లాభం అన్నమాట. ఇవన్నీ వ్యాసుడు స్కాంద పురాణం కాశీఖండంలో రాశాడు. శాస్త్రములలో చెప్పిన ప్రకారంగా ఆ క్షేత్రంలో నడుచుకుంటే అటువంటి వాడికి యాత్రా ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది. ఆ తర్వాత మహానుభావుణ్ణి, ఆదికేశవుణ్ణి, విష్ణుమూర్తిని చూడాలి. కొంచెం పైన ఉంటాడు ఆయన, శ్రీపీఠానికి పైన శ్రీమన్నారాయణుడు కేశవుడు. ఆ మహాత్ముడు ఈ క్షేత్రానికి పోషకుడు, అందువల్ల ఆయన దర్శనం చేయాలి. ఆపై ఆయన పోషకుడైతే అసలు ఇక్కడ ఉండాలంటే పర్మిషన్ ఇవ్వలసిన వాడు ఉన్నగాడు, క్షేత్ర పాలకుడు వటుకనాథుడు కాలభైరవుడు, ఆయన దర్శనం చేయాలి. ఇక్కడ ఉన్నంతకాలం దండపాణి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక యక్షుడు. అందులో ఉంటుందిగా శుభ్రంగా యక్ష స్తోత్రంలో ఆయన కథ కూడా మీకు చెబుతాను కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఊరికే దండపాణిని మాత్రమే చెబుతున్నాను. ఆ మహాత్ముడిని దండపాణిని చూడాలి. ఇవన్నీ శాస్త్ర ప్రకారంగా చూస్తే కాశీకి వచ్చిన ఫలితం వస్తుంది. తత్ప్రభావంతో కాశీలో మీరు ఎంతకాలం ఉండాలంటే అంతకాలం ఉండగలుగుతారు. అందులో ముఖ్యంగా దండపాణిని, కాలభైరవుణ్ణి, బాబు మమ్మల్ని ఇక్కడ ఉండని నాయనా అంటే వాళ్ళు ఉండనిస్తారు. వాళ్ళ అనుగ్రహం ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండగలుగుతున్నారు. తెలిసినా వాళ్ళు ఇక్కడే మకాం పెట్టి ఏళ్ల తరబడి తరతరాలుగా ఉంటున్నారంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు ఆలోచించుకోండి. ఆ దండపాణి యొక్క భక్తులు, ఆ కాలభైరవ కటాక్షం ఉన్నవాళ్ళు, ఇవన్నీ నేను అనేక దివ్య దృష్టులతో చూసి చెబుతున్నమాట. ఇక్కడ మకాం ఉండడం అంటే, ఇక్కడ పుట్టడం అంటే, ఇక్కడ చావడం అంటే అంత తేలికేం కాదు. ఎన్ని వేల సంవత్సరాల తపస్సు ఉన్నది, ఎంతమంది ఉపాసన చేసి చేసి ఇక్కడికి వచ్చారో ఆలోచించాలి. నిరంతరం కాలభైరవ కటాక్షం ఉండాలి, దండపాణి కటాక్షం ఉండాలి. దండపాణి కటాక్షం లేకే అగస్త్యుడి ఇక్కడి నుంచి బయటికి పోయాడని ఉందండో ఈ కాశీఖండంలో. అగస్త్యుడిని బయటికి గెంటేసిన వాడట ఈ దండపాణి అట. ఆయన పెత్తనం అంత గొప్పది, బెత్తం పుచ్చుకొని పెత్తనం చెలాయిస్తాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెడితే ఆ బెత్తంతో మెత్తగా నెత్తి మీద అలా కొంచెం మొత్తుతాడు, ఇక మనం అక్కడ ఉండగలుగుతాం. అందుకే ఆయనకి సాష్టాంగపడాలి. సరిగ్గా విశ్వేశ్వరుడికి ఎదురుగుండానే ఉంటాడు ఆయన. చూడండి ఈసారి వెళ్ళినప్పుడు విశ్వేశ్వరుడికి ఆ లింగానికి ఎదురుగుండానే ఉంటాడు. అప్పుడు ఆయనకి దండం పెడితే ఇక్కడ ఉండగలుగుతాం. ఇవన్నీ శాస్త్రములు గనక ఎరిగిన వాడు గనక శివశర్మ గారు ఈ క్రమంలోనే మొత్తం అన్నీ చూశాడు. చాలా కాలం ఉన్నాడు. ఈ మనుషులకు కొన్ని బుద్ధులు ఉంటాయి. ఓ నెల్లాళ్ళు ఇక్కడ ఉన్నాక ఆయనకి మళ్ళీ పుర్రి తొలవడం మొదలెట్టింది. ఎంతకాలం ఉంటామండి కాశీలో, ఉండి ఉండి బోరు కొడుతుంది అనుకున్నట్టు పాపం. కాశీలో మరణిస్తే మోక్షమని తెలియదా, తెలుసు. అయితేనే మళ్ళీ ప్రయాగ వెళ్ళాడు, అక్కడ నెల్లాళ్ళు ఉన్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. శ్రీనాథుడు తెలుగు కాశీఖండంలో రాస్తాడు,
కాశీకే తెల్చు మరి ప్రయాగమునకేగు, కాశీకే తెల్చు మరి ప్రయాగమునకేగు.
నాలుగు పాదాలు అదే రాశాడు ఆయన. కాశీకి వస్తాడు, మళ్ళీ ప్రయాగ పెడతాడు, మళ్ళీ కాశీ వస్తాడు, మళ్ళీ ప్రయాగ పెడతాడు. ఇలా అటు ఇటు షటిల్ చేశాడు పాపం కొంతకాలం. అక్కడ కొంతకాలం, ఇక్కడ కొంతకాలం, ఇక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం, ఇలా తిరిగి 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 కొంతకాలం పోయాక ఇంకేమైనా కొత్త క్షేత్రాలు చూద్దాం అనుకున్నాడు ఆయన. మళ్ళీ యాత్రకు బయలుదేరాడు, ద్వారకా నగరం చేరాడు. ఎటువంటిది ద్వారక? అక్కడ పూర్వకాలంలో ఎవరైనా మరణిస్తే, సాధకులైన సన్యాసులైన లేక పరమ భక్తులైన వాళ్ళు మరణిస్తే వాళ్ళ మెడకు రాయి కట్టి ద్వారకలో సముద్రంలో వేసేవారు. ఈ శవం కొంతకాలం ఆ నీళ్ళల్లో ఉంటే వాళ్ళ కడుపులో ఉన్న ఎముకల్లో శంఖము చక్రాలు తయారయ్యేవి, సాలగ్రామాలు తయారవుతాయి. నేను చూశానండి. నాకు బాగా శిష్యుడిగా ఉన్న ఒక సన్యాసి ఉన్నాడు. మేము 2008లో ద్వారక వెళ్ళాం. చాలాసార్లు అంతఃపురం కూడా వెళ్ళాం కానీ 2008లో భాగవత సప్తాహం చేశాం. అక్కడ భాగవతం చెబుతూ ఉండగా ఇలాగే ఒక కాషాయ వస్త్రం ధరించిన ఒక మహాత్ముడు, ఒక సన్యాసి త్రిదండి, రోజు వచ్చి పురాణం వినేవాడు ఆయన. ఆయన అన్నీ విడిచిపెట్టి తెలుగు వట్టి ఆయన. ఎన్నాళ్ళు అయిందండి ద్వారక వచ్చి, నేను ఇక్కడే మకాం పెట్టాను, రోజు కృష్ణుడిని ఆరాధిస్తున్నాను, నేను కూర్చుంటే ఎవరన్నా నా పళ్ళెల్లో వేసిన డబ్బులన్నీ పుచ్చుకుని వాడితో కొంత నేను బ్రతుకుతూ, కొంత డబ్బుతో బ్రతుకుతూ మిగతా అది పరమాత్మనికి సమర్పిస్తున్నాను. నేను ఇక్కడ 17 ఏళ్ళుగా ఉండగా తెలుగులో భాగవతం చెప్పే మీరు వచ్చారు అని ఆనందపడిపోయి 7 రోజులు విన్నాడు. మాతో పాటు అవబ్రతం చేశాడు. ఈ కార్యక్రమాలు, ఈ దధిమతనాలు, ఈ కలశస్థాపనలు పులకించిపోయి చూసి విని ఆఖరి ఏం చేశాడో తెలుసా? ఈరోజు నా యాచనతో వచ్చిన డబ్బులు మీకు కానుకగా ఇస్తున్నాను, కాదంటే నా మీద ఉంటున్నాడు నా మీద. పాపం ఆయనే యాచకుడు కదా, నేనేం పుచ్చుకుందామో నేను అనుకుంటే మీరు పుచ్చుకోకపోతే నా మీద ఉంటున్నాడు. అప్పుడు మేము మా ఆలయం పునఃప్రతిష్ట చేస్తున్నాం, గుడి కడుతున్నాం. ఆ టైంలో ఆయన ఇచ్చింది ఎంతో తెలుసా? ఒక ముష్టివాడు 2008లో 5116. ఆ ఒక్కరోజు అంత డబ్బు వచ్చింది ఆయనకి. ఎప్పుడు రావుట, మా గురువు గారికి ఇది కానుక ఇవ్వాలనుకుని కూర్చున్నానండి, వచ్చిన వాళ్ళు 100, 50, 500 కూడా వేశారన్నాడు ఆయన. సరే ఆ డబ్బులు పట్టుకొచ్చారు. ఆయన పేరు మీదుగా కూడా, ఆయన పేరు తప్ప గోత్రం చెప్పకూడదు కదా, సన్యాసులు కదా, ప్రతిష్ట అయిపోయింది. ప్రతిష్టకి ఏలూరు వచ్చేసాడు ఆయన, అది అయిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఒక ఫైన్ మార్నింగ్, ఒక 2-3 ఏళ్ల తర్వాత ఎప్పుడు నాకు ఫోన్ వచ్చింది. హమ్ బోల్ రహే హే ద్వారకాసే అన్నారు. కౌన్ అని నేను అన్నాను. ఎవరో స్వామీజీ చచ్చిపోయారండి, ఆ చచ్చిపోయిన ఆయన దగ్గర సెల్ ఫోన్ ఉందండి, ఆ ఫోన్లో మీ నెంబరు గురువు గారిని ఫీడ్ అయ్యి ఉందండి అని, అందుకని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నారు. ఇంతకీ ఈయన పోయాడు పాప అక్కడ. మీకు చెప్పకూడదు కానీ ఆయన శరీరం ఏం చేశారట, వాళ్ళు మెడకు రాయి కట్టి ఒక పెద్ద తాడు కట్టి జాగ్రత్తగా వాళ్ళ సంప్రదాయం ప్రకారం సముద్రంలో వేశారు. సముద్రంలో వేసిన 6 నెలల తర్వాత నేను రహస్యంగా ఎవరికీ చెప్పకుండా వెళ్ళాను. కొంతమంది పిలిస్తే వెళ్ళాను. ఆ శవాన్ని అలాగే అందులో అట్టి పెట్టారు. 6 నెలలు అయిన తర్వాత అస్థిపంజరం పైకి తీశారు. అది అస్థిపంజరంలో లేదు, లోపల ఎక్కడ చూసినా శంఖాలు చక్రాలు సాలగ్రామాలే. అంటే నేను పురాణాల్లో చెప్పింది నిజమా కాదా అని చూడడానికే వెళ్ళాను. అది కళ్ళారా చూశాను. ద్వారకలో సముద్రమునకు అంత గొప్ప శక్తి ఉన్నది. కాబట్టి అక్కడ ఎవరైనా చచ్చిపోతే ఇంట్లో వాళ్ళకి ఇష్టమైతే తగలబెట్టడానికి అంగీకరించకుండా అందులో వేయడానికి వాళ్ళు అంగీకరిస్తే అందులో వేస్తారన్నమాట. ఆ శవం లోపల అస్థిపంజరం మధ్యలో రకరకాల శంఖాలు, చిన్ని చిన్ని శంఖాలు, చిన్ని చిన్ని సాలగ్రామాలు, ఇంతింత చక్రాలు పుడతాయి. అప్పుడు ఆ శరీరం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆ శరీరధారి ఆత్మ శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోతుంది. అంత దివ్యక్షేత్రం ద్వారకంటే. అక్కడ కొంతకాలం ఉన్నాడు ఈ శివశర్మ. ఇక్కడ నుంచి బయలుదేరాడు. ఈసారి బయలుదేరి పరమ పవిత్రమైన మాయాపురానికి, హరిద్వారానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు మొట్టమొదట వైకుంఠం నుంచి అక్కడే అడుగుపెట్టాడు. ఆయన విష్ణువునకు అడుగు పెట్టడానికి అది ద్వారం అయ్యింది కనుక హరిద్వారము అన్నారు. అంటే వైకుంఠం నుంచి భూమి మీదకి అడుగు పెట్టడానికి అదే మొదటి తలుపు, సింహద్వారం అది, అందుకని హరిద్వారం అంటారు. క్లేశహరి హరిద్వారము. నేను ఒకప్పుడు ఎప్పుడో సత్యసాయి సప్తశతి అని 1987లో 756 పద్యాలు రాశాను. అందులో క్లేశహరి హరిద్వారము, హరిద్వారం అంటే మన క్లేశములను కష్టములను హరిస్తుంది, అందుకే దానికి హరిద్వారం అన్నారు అని పద్యంలో రాశాను. అంత దివ్యక్షేత్రం. అక్కడ మాత్రం 9 రోజులు ఉండిపోయి శుభ్రంగా భాగవతం చదువుకున్నాడు. ఆనాటి భాగవతం వేరు, అవన్నీ చదువుకుని అక్కడే మకాం పెట్టాడు. ఇక్కడ ఈయనకు ఇబ్బంది వచ్చేదిట. ఆయన రోజు హరిద్వార గంగలో స్నానం చేయడానికి వెళ్ళగానే జనమందరూ ఆయన ముఖంలో పాండిత్యం కనిపెట్టి, ఏమండి మా జాతకం చెప్పరా అండి, మీతో 10 మినిట్స్ మాట్లాడాలండి, ఇక ఇక్కడ నుంచి మొదలయ్యాయి. ఇక ఎక్కడైనా ఈ పండితులకి జాతకాలు ఒకటి ఎక్కువైపోయి, జాతకాలు మహాపాతకాలు బాబు తప్పదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కడు అడుగుతారు కాదనలేవా ఎవరి, ఏం చేస్తాం పాపం భక్తుల వల్ల, కానీ ఎక్కువైపోతే అదో ఇబ్బంది. మరి వచ్చిన వాడల్లా చెయ్యి చూడండి, నేను 10th పాస్ అవుతానా అండి, ఉద్యోగం వస్తుందా అండి అని ఒకళ్ళు, ఒక ఆయన వాడికి చావడానికి సిద్ధంగా ఉంటాడు, నాకు ఎంతవరకు పెళ్ళి అవ్వలేదండి, జీవితంలో ఒక్కసారైనా పెళ్ళి అవుతుందా అండి అంటాడు ఒకడు. ఒక్కొక్కడేమో ఏదో ఉద్యోగం వస్తుందా అంటాడు. మోక్షం వస్తుందా అని ఒక్కళ్ళు అడగరు బాబు, ఈ జాతకాలకు వచ్చిన వాడు నాకు శాశ్వత ముక్తి కావాలండి అన్నవాడు ఉండడు, కానీ ఈ భక్తి గురించి మాత్రం ఇంచుమించుగా అనురక్తితో ఉన్నవాళ్ళందరూ అడుగుతూనే ఉంటారు. ఈ జనాలు వచ్చి కబుర్లు చెప్పడం, సందేహాలు అడగడం, రకరకాల జాతక ప్రశ్నలు వేయడం, దాంతో విసిగిపోయాడు ఈయన. తీర్థయాత్రలకు వచ్చినా వీళ్ళు పట్టుకున్నారేమిట్రా బాబు, కాశీకి వెళ్ళినా రామేశ్వరానికి వెళ్ళినా అదేదో తప్పలేదుట, అలా ఉందనుకుని ఈ జనంతో కూర్చుని స్నానం చేయటం కష్టం అనుకున్నాడు ఆయన. అందుకని అందరూ స్నానం చేసే చోటు కాకుండా ఆ హరిద్వారంలో గంగానదీ తీరంలో అడవి, ఆ రోజుల్లో కేకారణ్యం, ఇప్పుడు అరణ్యం ఉందంటే అప్పుడు ఎలాంటి అరణ్యం, అందుకని కొంత అరణ్య ప్రాంతం ఉన్న చోటు చూసుకుని అక్కడే చెట్టు కింద మకాం పెట్టి స్నానం చేసేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా తన వంట తానే చేసుకుంటాడు. అందుకని కూడా ఒక కుంపటి, బొగ్గులు, అగ్గిపెట్లు, పప్పు, ఉప్పు ఇవన్నీ పుచ్చుకుని వెళ్ళాడు ఆయన. ఆ గంగానదీ తీరంలో రోజు స్నానం చేసి చెట్టు కింద జపం చేసుకుని వంట వండుకు తినేవాడు. ఒక రోజున తెల్లవారుజామున లేచి సామానంతా కూడా చెట్టు కింద పెట్టుకుని పరమ పవిత్రమైన గంగానదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు. సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేస్తే ఆ స్నానం వ్యర్థం. చంచలాత్మకృతము సంకల్పరహితం బునైన జపములెల్ల హాని పొందు. మనస్సు నిలకడలేనివాడు చేసిన పూజ ఫలించదు. సంకల్పం చెప్పుకోకుండా చేసే పూజ ఫలించదు. కాబట్టి ఫలితం కావాలనుకున్నవాడు సంకల్పం చెప్పుకునే స్నానం చెయ్యాలి. ఈయన కూడా సంకల్పం చెప్పుకుని స్నానం చేశాడు. స్నానం చేసి ఒడ్డుకొచ్చాడు. ఈ తడి బట్టలు పిండి ఆరేశాడు, పొడి బట్టలు కట్టుకున్నాడు. ఎప్పుడు జపం చేసేటప్పుడు పొడి గట్లు కట్టుకోవాలి, పితృకార్యములకు తడి బట్టలతో చెయ్యాలి. గుళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు బట్టలు మార్చుకోకుండా తడి బట్టలతో వెళ్ళకూడదు చూడండి, కేదారేశ్వరుడు గుళ్ళోకి ఆ తడి బట్టలతో పెడుతున్నారు, అది కూడా దోషం అన్నారు. పొడి బట్టలు మార్చుకునే వెళ్ళాలి, ఒక్క పితృకార్యముల కాలములో మాత్రమే లేక గ్రహణ కాలంలో మాత్రమే తడి బట్టలతో వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు, తక్కిన వేళల్లో చేసుకోకూడదు. ఇప్పుడు ఈయన ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, శుభ్రంగా హరిద్వార్లో స్నానం అయిపోయిన తర్వాత పొడి బట్టలు కట్టుకుని విభూతి పూసుకుని జపమాల చేత్తో పుచ్చుకొని జపం చేశాడు. కాసేపు జపం అయ్యాక మరి భోజనం చేయాలిగా, ఏమున్నా లేకపోయినా ఏ పాటు లేకపోయినా సాపాటు తప్పదన్నారే. కుంపటి వెలిగించాడు, గంగానదిలో నీళ్లు ఒక గిన్నెలో పట్టుకొచ్చాడు, అందులో బియ్యం పోశాడు. అంటే ఇప్పుడు అత్యసర వండుకుందాం అనుకున్నాడు ఆయన. పూర్వం అత్యసర అని ఒకటి ఉండేది, పొయ్యి అని ఒకటి ఉండేది, స్త్రీలు చీర అని ఒకటి ఉండేది, దాన్ని కట్టుకునేవారు. కట్టుకుని పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి ఎన్ని నీళ్లు అన్నే బియ్యం పోస్తే ఆ బియ్యం తమంత తామే ఉడికిపోయి ఇక గంజి వార్చక్కర్ లేకుండా ఉండేది. అలా గంజి వార్చన అవసరము లేని దాన్ని అత్యసర అంటారు. ఇప్పుడు అత్యసర బదులుగా ఏదో కొత్తెసర ఒట్టింది, అంటే కుక్కర్లో వేసేస్తే అదే కుషు 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 అని అరుస్తుంది, అదే అత్యసరం, ఇది కొత్తెసర అన్నమాట. కానీ పూర్వం చక్కగా నేను కూడా అలాగే వండుకు తిన్నానండి, హాయిగా చదువుకునే రోజుల్లో ఎన్నెన్ని లీలలు, ఆ లీలలన్నీ ఇప్పుడు మీకు చెప్పలేం కానీ చెబితే బాగుండదు, కొత్త పురాణం అవుతుంది, కానీ పద్మపురాణం ఇదో పద్మాగర పురాణం అవుతుంది. కాబట్టి హాయిగా ఈయన అత్యసర కోసం అని నీళ్లు తెచ్చాడు, అందులో బియ్యం పోశాడు, మళ్ళీ ఉత్తి బియ్యంతో తినలేం కనుక కూరగాయలు వండుకోలేము ఇప్పుడు ఎందుకు అనుకుని అందులో పెసరపప్పు ఓ పెసరపు వేసి కాస్త కందిపప్పు వేసి దాంతోపాటుగా 2-3 పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పారేశాడు కిచిడి. అందుకని ఈ కిచిడియో డిచికియో మొత్తం మీద అందులో వేసి వండుకుందామని పొయ్యి మీద పెట్టాడు. చక్కగా ఉడికింది అది. ఆ గిన్నె కూడా దాని అంటే రాగి గిన్నె, తామ్రపాత్ర. తామ్రపాత్రలో అంతా ఉడికిన తర్వాత ఆయన కూడా వచ్చేటప్పుడు ఎందుకైనా మంచిదని 4 జాడీలు తెచ్చుకున్నాడు. ఒక జాడీలో ఆవకాయ, ఒక జాడీలో గోంగూర పచ్చడి ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా, మరి ఆవకాయ గోంగూర లేని భోజనం ఏం చేస్తాం అయ్యి. ఓ దాంట్లో దబ్బకాయ, ఇంకో దాంట్లో నిమ్మకాయ, ఇవన్నీ తెచ్చుకున్నాడు పాపం. ఓ మంచి విస్తరాకు కూడా మోదుగోకులతో కుట్టుకున్నట్టు నేను చెప్పింది చూడండి, కావాలంటే తెలుగులో కూడా శ్రీనాథుడు అనువాదం చేశాడు. మోదుగోకులతో ఒక విస్తరి కుట్టుకున్నాడు, విస్తరి కడిగి వడ్డించుకున్నాడు, వేసుకున్నాడు. దాంట్లో ముందుగా ఆవకాయ పచ్చడి, ఈ దబ్బకాయ పచ్చడి, ఈ దెబ్బకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, గోంగూర అన్నీ వేసుకున్నాడు పాపం. ఇందులో అన్నీ ఉన్నాయిగా, పప్పులు ఉప్పులు అన్నీ కలిపి వండించాడు కనుక ఈ అన్నం కూడా మొత్తం గిన్నె అందులో బోర్లించుకున్నాడు. ఆ రోజుల్లో ఆయన 4 కేజీల బియ్యంతో వండుకున్నానంట. ఒక కుంచెడు బియ్యం అన్నవే తినగలిగేవాడు ఆయన, అంతకంటే ఎక్కువ తినేవాడు కాదు పాపం ఆయన. అంతా అయిపోయిన తర్వాత చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. అన్నం తినే ముందు ఆపోసిన మెత్తుట అంటారు. ఆపహ అంటే నీరు, అశనము అంటే ఆహారం. ఆపహ అశనం ఆపోషణం అంటే నీళ్లే ముందు మంత్రపూర్వకంగా విస్తరి చుట్టూ తిప్పి దాన్ని ఆహారంగా తీసుకోవాలి. నీ ఈ నీళ్లు తాగాక గాయత్రి మంత్రపూర్వకంగా అప్పుడు అన్నం తినాలి. చేతులకు నీళ్లు తీసుకున్నాడు, పెద్ద భయంకరమైన జ్వరం వచ్చి తన్నేసింది కడుపులోంచి. మామూలు వేడి కాదు, ఒకేసారి 112 డిగ్రీలకి తాగేసింది అది. ఆ వేకి అంటారు దాన్ని. దానివల్ల ఏమైపోయింది, వాంతి అయిపోయినంత పని అయిపోతుంది, ఒళ్ళు మండిపోతుంది, కోటి సూదులతో గోళ్లల్లో గుచ్చినట్టు అయిపోయింది. తేళ్లు కుడితే ఎంత బాధ వస్తుందో తోకలతో అలాంటి బాధ వచ్చిందట. కోటీర పుచ్చం అన్నాడు ఏకంగా. అయ్య బాబా అంత బాధ అనుభవించలేమన్నట్ట, దానికి మరణయాతన అంటారు. తెలియదు కానీ చాలామందికి ప్రాణం పోయేటప్పుడు వచ్చే బాధ అంతా ఇంత కాదు. శరీరంలో గోళ్ళల్లో సూదులు గుచ్చినట్టు, తోకలతోటి తేళ్లు కుట్టినట్టుగా, పావులు కాటు వేసినట్టుగా, గుణపాలతో కొట్టినట్టుగా మహాబాధ వచ్చేస్తుందిట. తలకాయ ఎంత పట్టేసింది, చేతిలో ఉన్న నీళ్లు చేతిలోనే అలా విస్తరి మీద పడిపోయాయి. విస్తరి పక్కనే ఈయన పక్కకి పడిపోయాడు, ఎడం చేయి మాత్రం విస్తరి మీద పడిందిట. చూసారా కర్మ అంటారు. అన్నం వండి కూడా తినడానికి యోగం లేకుండా పోయి, భగవంతుడి అనుగ్రహం లేకపోతే తిండి తినకుండా ఆ విస్తరి మీదే పడిపోయాడు ఆయన. ఒకరోజు కాదు, 2 రోజులు కాదట. ఆ భయంకరమైన జ్వరం 40 రోజులు పట్టి పీడించింది. ఆయనకి ఏమీ తెలియట్లేదు, లోపల ఊహ తెలుస్తోంది, కానీ ఎదురుగుండా వచ్చిన వాడు కనపడ్డు, ఎవరికీ వినపడదు. తెలుగులో చెప్పాలంటే కేవలం అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే కోమాలోకి వెళ్ళిపోయాడు. కొంతమంది కోమాలోకి వెళ్ళి చచ్చిపోతారుగా ఇలా 40 రోజులు. అలాంటి కోమాలోకి వెళ్ళి 41 రోజులు ఉన్నట్ట. తెలుగులో మాత్రం 49 రోజులు అని రాశాడు శ్రీనాథుడు, సంస్కృతంలో 41 అన్నారు. ఏముందిలేండి ఒక రోజు అటు ఇటు, కానీ మొత్తం మీద అసలు కోమాకి వెళ్ళాడుగా పాపం. అలా వెళ్ళిపోగానే ఆయనకి మాట్లాడాలనిపిస్తుంది, మాట రాదు. పోనీ ఈయన ఎక్కడున్నాడు, జనాలంటే విసిగిపోయి దూరంగా ఉన్నాడు కదా, అందువల్ల ఒక్కళ్ళు కూడా రారు అక్కడికి. ఎవరన్నా వస్తే కనీసం మందు వేసేవారు, నోరిలా తెరిచేవారు, నోట్లో మంచినీళ్ళన్నా పోసేవారు. పాపం ప్రజలకు దూరంగా వెళ్ళిపోయాడుగా ఈయన, ఏకాంతంగా ఏకాంతంగా పడ్డట. వేకి పుట్టిన ఎప్పుడ విడువలసే ప్రాణములపైన ఆశ. ఈ జ్వరం వచ్చినప్పుడే ప్రాణాల మీద ఆశ విడిచిపెట్టేశాను, ఇప్పుడు నేను ఒంటరిగా దిక్కు లేకుండా చచ్చిపోతున్నాను. పాపం మా ఆవిడ నేనంటే ఎంతో ప్రేమతో ఉండేది. ఎప్పుడన్నా ఓ 25 ఇడ్లీ చేసినప్పుడు 20 ఇడ్లీ ఆవిడ తిన, 5 ఇడ్లీ నాకు పెట్టేది. అలాంటి నా భార్య ఏమైపోతుందో కదా, నా ఆస్తిని పంచుకున్న కుమారులు ఏమైపోతారో కదా, చుట్టుపక్కల ఉన్న మిత్రులు నాతో కలిసి చదువుకున్న వాళ్ళు వాళ్ళేమైపోతారో కదా, ఇలా రకరకాల పిచ్చి ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయట. అలా వస్తున్నప్పుడు ఆయన కొంచెం భయం వేసిందండో, ఇదేమిట్రా ఓ పక్కన ప్రాణం పోతూ ఉంటే భార్య లేకపోతే మిత్రులు పిల్లలు ధనం నా ఊరు నా వీధులు గుర్తుకొస్తున్నాయి, ఇది పొరపాటు అనుకున్నాడు ఆయన. చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాను, ఇప్పుడైనా నేను భగవన్నామం చేస్తే బాగుంటుందేమో. బతికున్న రోజుల్లో, డబ్బు వచ్చే రోజుల్లో, యౌవనమున్న రోజుల్లో కొలువంగలేనైతి గోపాల కృష్ణుని అర్చింపలేనైతి హస్తివదను. గోపాలకృష్ణుడిని కొలవలేదు, డుంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించలేదు, సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వలేదు, ధనం కోసమే బతికాను, ఇప్పుడైనా హరినామస్మరణ చేద్దాం అనుకున్నాడు ఆయన. అనుకున్న ఆయన ఏమయ్యాడో తెలియాలి కదా. భగవంతుని అనుగ్రహంతో మీరందరూ కూడా సంపూర్ణంగా విని తరించాలని భావిద్దాం. వెంకటేష్ గారికి, వారి తల్లిగారికి మనం అందరూ కూడా అభినందనలు తెలుపుదాం. వారి తల్లిగారికి కైవల్యం రావాలని కోరుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.